गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे सर्वचैतन्यरूपाणाम् आद्याम् विद्याम् च धीमहि धियो वा नः प्रचोदयात् बुद्धिर्बलम् यतो धैर्यम् यद्भवत्वन्नरोगत अजाकिम् वात्पटुत्वम् च स्मरणाद्भवे गुरुमूर्तिम् स्मरे नित्यम् गुरोर्नाम सभाजते गुरोराज्ञाम् प्रकुर्वीत गुरोरन्यन्न भावयेत् ॐ श्री गुरुभ्यो नमः सर्वेभ्यो महाभक्तेभ्यो नमः చాలా మటుకు సోదరి బాల నా మనసులో ఉన్న మాటలు ఎంత చక్కగా చెప్పిందంటే నిజంగా గురుదేవుడు ఎప్పుడూ మనల్ని విడిచిపెట్టి లేదండి. మనమే ఏమైనా పక్కదోవలు పట్టి వెళ్ళిపోతామేమో అని కానీ ఆయన వారిప్పుడు కూడా కామవరకపోతే జీవుడు వారు అని చెప్పేవారు. అది ఎంత బదిలించుకుందామన్నా వదండి. అయితే ఈ గురుమూర్తిని ఎలా సేవించాలి, ఎలా ఎందుకు అసలు ఆశ్రయించాలి? నిజానికి నాకు తరించడం అనే మాటలకు తొక్క మాటలకు అర్థం అంత తెలిసేది కాదు. ఇప్పుడు కూడా నాకు నాకేంటంటే వారి నుంచి వారి వల్ల నాలో ఎంతో మార్పు వచ్చింది అని నాకు నాకే తెలుస్తున్నది. ఎవరి విషయం వాళ్ళకే తెలుస్తుంది. అయితే ఇది ఎవరి వల్ల జరిగింది ఈ మార్పు? వారు ఆ రూపానికే కట్టుబడి ఉన్నారా? లేదు. కాకపోతే ఒక రూపం వచ్చి ఎవరు చెప్పప్పుడు రాముడు కృష్ణుడు వీరందరూ రూపాలు దేవుళ్ళని చెప్పారు. మన పెద్దవాళ్ళు మనకి గుళ్ళల్లో చూస్తూ ఉంటాము, నమస్కారం పెడతాము. అయితే వాళ్ళు మనకి తిరిగి మాట్లాడినా మనకి వినిపించుకునే శక్తి లేదా అర్థం కాదు. అయితే గురుదేవుడు ఎటువంటి వారు? ఇదంతా గురుగీత చెప్తుందండి. గురుగీత అనేది పార్వతీదేవికి పరమేశ్వరుడు బోధించారు. గురువు యొక్క ప్రాముఖ్యత ఏంటి, గురువు అని అందులో ఉంటాయి ఈ విషయాలన్నీ కూడా. గురువు మనతో మాట్లాడుతూ ఉంటాడన్నారు మన వాడికి. అసలు గురువు కేవలం ఒక ప్రాపంచిక ఎందుకు వచ్చామో ఆయన తెప్పించుకున్నారు. నిజంగా అది అంతకు నాకు గురువు ఉంటారు కావాలి అని నేను ఎప్పుడు అనుకోలేదు. కానీ ఏదో కారణాల వల్ల మనం అందరం కూడా గురుదేవుల్ని ఆశ్రయించాం. వారి అవకాశం ఇచ్చారు మనం ఆశ్రయించడానికి. మన జపమాల ప్రసాద్ గారు చెప్పారు, శ్రీనివాస మూర్తి గారు చెప్పారు. అయితే ఈ గురుదేవుణ్ణి ఎందుకు ఆశ్రయించాం తెలియదు, నాకైతే తెలియదు ఉండవు. కానీ రాను వారిలో నాలో మార్పు, ఎందుకంటే ఈ గురుగీతైనా సరే ఈ ఏదైనా సరే నన్ను గురించే చెప్తున్నాయేమో ఈ పురాణాలకి కూడా అనిపిస్తూ ఉంటుందండి నా కోసమే. అండి గురుదేవులు కూడా వారు ఈ అవతారాలకు వచ్చి ఉపసంహరించుకున్న తర్వాత ఆ రోజునైతే చాలా బాధ కలిగింది. నేను వింటం లేదు ఆయన మాట, నాకు ఆమె అర్థం కావటం లేదు. అందుకనే వారు అవి రూపం ఉపసంహరించుకున్నారు, ఆయన స్వస్వరూపాన్ని పెరుగుతారు అని చాలా బాధ కలిగింది అనమాట. అయితే ఆ బాధలోంచి ఇప్పుడు వారి అమ్మగారు ఎలా అయితే ఆ చివరి నిమిషంలో సాంబారు కూర ఏదో చెప్తున్నప్పటికీ కూడా ఆ టైం వచ్చేసరికి అక్కడ నిలబెట్టేసారు. అది గురువు చేసేది. సో ఎప్పుడైతే వారు అలాగా ఆ స్వస్వరూపానికి సిద్ధి పొందారో చాలా అసలు ఒక రకమైన అదే ఎవరికి వాళ్ళకే తెలియాలండి ఆ అనుభవం. మాటలు ముఖ్యంగా మార్చేస్తారు అసలు అందుకే నేను తిరిగి తిరిగిపోయినప్పుడు అది మరి ఒక శరీరంలో శరీరం అవసరం ఆయనకి అవసరం లేదు. కానీ మన కోసం, ఎందుకంటే మనం ఆ గుళ్ళల్లో విగ్రహాలను చూస్తాం, దేవుళ్ళని నమస్కారం పెడతాం, కానీ వారు మాట్లాడేది మనకు అర్థం కాదు. మరి ఇక్కడ మనతో చక్కగా మాట్లాడి ఆ తర్వాత నేను ఒక మంచి నాకు నేను ఒకటి చెప్తా చెప్పాలా ప్రసాదరా? దర్శనం, మహాత్మ దర్శనం, సాతనాశనం, సాధురాం దర్శనం, పుణ్యం, పరిశ్రమం, పాపనాశనం, వందనం, మోక్ష భావసారం, సంభాషణం, కోటి తీర్థ పుణ్యం. ఆ సంభాషణం దగ్గర నాకు ఇంతలో అనిపించింది. సంభాషణం అంటే వృత్తి మాట్లాడటమేనా అండి? వా, ఈ గురుదేవుడు నాకు పరిచయం అనే కొత్తల్లో ఫస్ట్ నాకు ఒక ఆయన ఎవరో తెలియకుండా ఉత్తరం రాశాను. ఆ తర్వాత సమాధానం వచ్చింది. బట్ 2.5 గంటలు ఒక ఎదురు గట్టు నుంచి ఆయనతోనే మాట్లాడుతూ ఉన్నాను. అదే నా భాషణం. ఆయన నన్ను అడుగుతూ ఉన్నారు, ఇలాగే ఒక కూర్చొని కూడా కూర్చోలేదు. నుంచి చాలా బుద్ధిగా సమాధానాన్ని పాటొస్తా అంటే పాటున్న పాట పడతానని నేను దేవుడి పాటే పాడాను. అంత ఇదిగా ఆయన ఓపిక్గా నాతో మాట్లాడారు. అప్పటికదే తెలుసు, కానీ నిన్న కొత్తగా నాకు ఒకటి విస్ఫురింప చెప్పారు. ఏంటది భాషణం, సంభాషణం అంటే వారు ఏం చెప్పారు? జపమాల ప్రసాద్ గారు మంత్రోపదేశం, మంత్రోపదేశం భాషణం అది అవును కదా. వారు మనకి చెప్పారు, అలాగా ఎంతమందికో అలా చెబుతూ ఉంటారు, ఒక్కొక్కసారి అలాగా ఇంకొకలాగా అలా అనమాట. వారు ఏది మాట్లాడినా అది ఉపదేశమే. మంత్రమూలం గురోర్వాక్యం, ముక్తి మూలం గురోర్ కృప, ధ్యాన మూలం గురోర్ ముక్తి, ఇది కూడా తెలుసు. పూజా మూలం గురోర్ పదం, మంత్రమూలం గురోర్వాక్యం, ముక్తి మూలం గురోర్ కృప. అందుకనే ఏది ఆయన ఏది మాట్లాడినా మంత్రమే. అయితే ఇప్పుడు ఇందాక నేను ప్రార్థనా శ్లోకాల్లో గురుమూర్తి స్మరే నిత్యం గురువు నామ సదా చెప్పే గురోరాజ్ఞం ప్రకృత గురోరన్న భావే. అసలు ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఎందుకు పుట్టాము ఇవన్నీ కూడా మనకి నాకైతే తెలియదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత గురుమూర్తి బోధ విన్న తర్వాత, ఈ పెద్దలందరి బోధ విన్న తర్వాత, విచారణ అనేది, సత్సంగం అనేది, దాని విలువ అనేది బాగా అర్థమయ్యేటట్టు చేస్తున్నారు గురుదేవుడు. అది అందరికీ అది అనుభవమే. అయితే అది నిలబెట్టుకోవాలి. మనం నిలబెట్టుకోవాలి ఏంటంటే, ఎందుకంటే ఇప్పుడు స్కూల్లో స్కూల్కి వెళ్తాం, మనం చదువుకుంటాము, ఇంటికి వచ్చి పాఠం చదువుకోకపోతే ఎవరు నష్టపోతారు? ఆ విద్యార్థి కదా నష్టపోయేది. అందుకనే దాని గురించి తప్పకుండా ఆలోచించాలి. ఇంకా అందులో మంత్రోపదేశం తీసుకున్న తర్వాత దాని యొక్క ఫలితం, దాని యొక్క ఫలితం ఏమిటో, అది ఏమిటి అనుభవం అని తెలుసుకోవాలి అంటే తప్పకుండా గురోరాజ్ఞాం ప్రకృతితో తప్పకుండా ఆయన చెప్పింది చేయాలి. ముందు ఆ మంత్రాన్ని కొన్నాళ్ళు దీక్షగా కూర్చుని ఒక 41 రోజులు ఎంతో తెల్లారగట్టలోచి రోజుకి 2 సార్లు 3 సార్లు తప్పకుండా వారు చెప్పిన రూల్స్ ప్రకారం చెయ్యాలి. ఒకే ఆసనంలో కూర్చుని ఒకే టైంకి ఇవన్నీ. అయితే ఇవన్నీ రావాలి అంటే ముందుగా డిసిప్లిన్ అవసరం కదండి. తర్వాత అసలు ఎందుకు స్మరించాలి? ఎందుకంటే గురుదేవులు ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే చెప్పింది సోదరి ఏమని, ఏ ఆనందం అయితే తాను పొందుతున్నారో మధ్య చదువుతున్న బోధామృతంలో కూడా చాలా చోట్ల వచ్చింది అది. తాను ఏ ఆనందం అయితే పొందుతున్నారో అది ఇతి బాధలు తీర్చి దాని ద్వారా భగవంతుడి వైపు తీర్చి వారి వారు కూడా ఆ అల్టిమేట్ అబ్సల్యూట్ బ్లిస్ అంటారు దాన్ని, అంటే అల్టిమేట్ పరమానందాన్ని పొందాలని వారి ఆశ అందరూ. ఎందుకంటే ఈ చిన్న చిన్నవన్నీ మనం ఇవి చూస్తున్నాం, మారిపోతున్నాం, ఇవన్నీ దుఃఖాన్నే కలిగిస్తున్నాయి. కానీ పెద్ద తాత్కాలిక సుఖం అంటున్నది అందులోనే ఉందని కొని ఫ్లాష్మన్ లో పడ్డ గీతలాగా, కుడుకులో పడ్డ వలకలాగా పెట్టుకుంటుంది. అలా ఏదో అవసరమైన కాలం గడిచిపోతుంది అనుకుంటున్నాం. కానీ నిరంతరం గురుమూర్తిని మరేం నిత్యం గురే నామ సదా చెప్పే ఆయన నామం, ఆయన ఈ నామం వేస్తే మరి అలా ఎలా కుదురుతుంది అస్తమాన నిరంతరం ఆ స్మరణలో. ఈ మధ్య మా టీచర్ గారు ఒకటి చెప్పారు, నా భగవద్గీత టీచర్ గారు,
ఉపాసన మూడు రకాలుగా ఉంటుంది. భక్తి మార్గం, ఉపాసనా మార్గం, జ్ఞాన మార్గం. అయితే ఉపాసనా మార్గం గురించి ఆవిడ చెప్పింది నన్ను. మనకి భక్తి మార్గం, జ్ఞాన మార్గం భగవద్గీతలో కూడా చెప్తారు అని చెప్పారు. ఉపాసనా మార్గం అనేది ఏంటంటే, నువ్వు ఏ బోధనైతే విన్నావో, గురు బోధ, గురు భక్తుల ద్వారా ఈ సత్సంగాల్లో విన్న బోధని నువ్వు అనుక్షణం అనుక్షణం ప్రతిక్షణం ఏ పని చేసినా, యత్ రోషి యద్ స్నాసి యద్ జుహోషి దాసి యత్ తపస్సి కౌంటేయ తత్కృష్ణ దర్పణం, నాకు అర్పించు, నువ్వు ఏం తింటున్నా, ఏం తాగుతున్నా, ఏ పని చేస్తున్నా, ఏం చేస్తున్నా నాకు సమర్పించు అంటే, ఆ దృష్టితో నువ్వు భోజనం చేస్తుంటే అవి హోమంలో వేపు ఆహుతున్నావు, ఆహారం తింటున్నా, ఏం తింటున్నా నువ్వు నిరంతరం ఆ స్మరణ చేయి. ఎందుకు అంటే అది ఎలా హెల్ప్ చేస్తుంది అంటే, గురువు అంటే ఎక్కడో లేదండి, అది ఒక శక్తి, మహాశక్తి. విఆర్ ఆల్సో ఫార్చునేట్, మనం ఎంత అదృష్టవంతులు అంటే వారి సన్నిధి, అది నీలోనే ఉందిరా బాబు, నాలోనే ఉంది అని చెప్తున్నారు. ముందర నమ్మాలి, భగవంతుడు ఉన్నాడని మన పెద్దవాళ్ళు మనకు నేర్పారు, నమ్మా. ఒక రూపం దాల్చి నాకు ముందుకు వచ్చి చెప్తూ ఉంటే నమ్మడానికి నాకేమిటి, నమ్ము. నిన్న ఎప్పుడో విన్నానండి, ఫెయిత్ డజంట్ సీ, ఫెయిత్ ఫీల్స్ అని. అంటే అది చూడదు, విశ్వాసం చూడలేదు, చూడదు, అనుభవింప చేస్తుంది. విశ్వాసంతో మనం ఏదైనా అనుభవించవచ్చు. అది గురుదేవుడు నేను పని చేస్తుంటా అంటే పట్టుదలతో చేస్తూ ఉంటానా, చదువులు చదువుకుంటాను, డిగ్రీలు సంపాదిస్తాం. మరి గురుదేవుడు చెప్పారు, ఒరే నీలో ఉందిరా, నేను నీలో ఉన్నదే నాలో ఉంది అని చెప్తున్నాను, నాలో ఉన్నదే నీలో ఉంది, నువ్వు నేను ఒకటే అని చెప్తున్నారు అంటే. ఒకప్పుడు కాకపోతే ఒకప్పుడైనా మనకి ఎందుకు అలా అంటున్నారు, ఎప్పుడు విన్నా ఇదే వింటున్నాను కదా, ఎందుకు ఇది అని. అందుకని నిరంతరం ఆ స్మరణలో ఉంటే గురువు రమ్యన్న భావం, అంటే ఆ గురువు నేను, నా గురించి తప్ప ఇంత ఏది నా అంటే అక్కడ మళ్ళీ ఈ శరీరం కాదండో, ఇప్పుడే చెప్పింది శరీరం గురించి కానే కాదు, ఆ నేను గురించి మన నిరంతరం. అది కృష్ణ కృష్ణ భగవానుడు గీతలో శ్రీ భగవాను వాచ అన్నారు, కానీ అక్కడ ఆ నేను నేను అని తెగ రాగారు ఆయన. ఆయన అక్కడ ఆయనంటే ఆ కృష్ణ రూపమా, కృష్ణ శరీరమా, ఆత్మ ఆత్మని గురించి మాట్లాడుకుంటోంది అన్నమాట. అది ఇందులో ఉన్న ఆత్మ అది గ్రహించడానికి ప్రయత్నిస్తోంది, అనుభవించడానికి. సో ఈ రకంగా మనకి అన్యం ఇంకో, ఎందుకంటే వేరే దాని గురించి ప్రాపంచ విషయాల గురించి అంటే ఇది కొంచెం డైల్యూట్ అయిపోతుందండి, కలుషం అయిపోతా పని కలిపి అయిపోతుంది మన జ్ఞానం. అందుకని దీని మీద కొంచెం మనం దృష్టి ఇంకా ఎక్కువ పెట్టి గురుదేవులు ఏం చెప్పారు అని, ఏ గురు రాజ్ఞాం ప్రకృతిత, గురు రాజ్ఞాం ఆయన చెప్పిన మాట మనం తూచా తప్పకుండా చేయాలని రోజు బోధన చదువుతున్నాను అది. అయితే ఈ విషయంలో మన గురుగీతలో చదివాను, ప్రసాదరావు గారు రాసింది, నలుగురు భక్తుల్ని మెన్షన్ చేశారండి. ఒకరు పరశురాముడు, నిన్న జపమాల పెట్టారు అని కూడా చెప్పారు పరశురాముడి గురించి. తల్లినే చంపారు, తల్లిని చంపడం అవుతుంది అంటారు, రాజులందరినీ ముక్తించడం అంటే అదొక ఇది అయితే తల్లిని చంపడం అవుతుంది. అండ్ ఆయన గురువు ఎవరు, వారి తండ్రి గారు జనగతిని వచ్చి ఆవిడ ఏదో ఒక అనైతిక భావన వచ్చింది, అది తన మహాపవిత్రత, తను ఏదో ఒక అనైతిక భావన వచ్చింది, ఆవిడ రోజు ఒక కుండ తయారు చేసి మత్తుతోటి నీళ్లు పెట్టుకొచ్చారు. ఆ రోజు ఏదో ఒక భావన, ఇదండి భావన కూడా వాళ్ళకి ఎంత పవిత్రంగా ఉండదు, పొరపాటున ఇంత చిన్నది వచ్చిందని చెప్పి ఆవిడ తర్వాత ఆవిడ గ్రహించేసింది తన తప్పు, అది కూడా వచ్చిందని జనరత్న మహర్షి చెప్పారు. ఒకటి శిష్యుడు తన్ని అతన్ని పరీక్షించాలని చెప్పి ఆ తర్వాత ఈవిడ 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 ఒక రోల్ మోడల్ కదా జనరత్న మహర్షి కాదు అని రేణుకాదేవి మరి ఆవిడ ఎంత పవిత్రంగా ఉండాలి, ఒక చిన్న చాలా చిన్న ఆలోచన. అయితే ఆయన వెంటనే ఏంటి ఎందుకు అని అడగలేదు, తల నడిచేయమన్నాను నరికేశ్వరు ఆయన. నరికేస్తే అప్పుడు సభాష్ చాలా శిష్యుడు కదా ఆయన, నీకేం కావాలి, నీకు వరం ఇస్తాను, నువ్వు ఇంత గురువాజ్ఞ పాటించావు కాబట్టి, తండ్రి ఆజ్ఞ గురువాజ్ఞ పాటించావు కాబట్టి నా తల్లిని పట్టించు, తల్లిని పట్టించారు వరం అడిగారు కదా మరి తండ్రి గారు, నా ఇల్లు ఇస్తానని వరం కోరుకోను కోరుకున్నాను. అది ఆయన అయితేను ఇక్కడ ప్రహ్లాదుడు మరి తండ్రి మాట వినలేక, అంటే ఇది గురుదేవుని కూడా ఎవరో అడిగారట, ప్రహ్లాదు తండ్రి మాట వినాలి కదా, తండ్రి మాట వినలేదంటే ఆయనకి ముందరే తల్లి గర్భంలో ఉన్నప్పుడే నారాయణ మంత్రోపదేశం అయ్యింది ఆయనకి. అది గురువు నారద మహర్షి ఆయన గురువు, ఏ గురువు చెప్పినట్టు ఆయన పద్యాన్ని గ్రహించారు. అక్కడ తండ్రి పెట్టిన పరీక్షలన్నిటికీ తట్టుకుని అలానే ఈనాడు ఆ నానం వినలేదు, నిరంతర ఆ స్మరణలోనే ఉన్నాడు ఆయన. ఇకపోతే ఉదంతుడు అనే ఒక ఆయన, ఆయన ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కొంచెం బాగా చిన్నది. ఆయన వ్యాస మహర్షి శిష్యుడు పైలుడు అని ఉండేవారు ఆయన అనుకున్నారు, ఆయన శిష్యుడు అన్నమాట ఈ ఉదంతుడు. ఆయన గురుదేవుడి దగ్గర అంత జ్ఞానం అంతా లోభాలు లోభాలు అవన్నీ నేర్చుకుని ఆయన గురువు అయిపోతుంది అన్నట్టు ఆయన దగ్గర విద్య నేర్చుకోవడం. చివరిలో స్వామి మీకు నేను నాకు ఇంత నేర్పారు, ఇంత నన్ను ఇంత బాణ చేశారు, మీకు నేను గురుదక్షిణ ఇచ్చుకోవాలి అంటే ఆయన ఏమి గురుదక్షిణ ఇవ్వక్కర్లేదు, దాన్ని ఉపయోగించి చక్కగా వృద్ధిలోకి రా పంపి లేదండి, నేను మీకు గురుదక్షిణ ఇచ్చి తీరాలి అంటే నాకేం అక్కర్లేదు, గురుమాతను వెళ్ళి అడుగు అని ఆయన భార్య అనమాట. గురుమాతను వెళ్ళి అడుగు ఆవిడకైనా ఆవిడ కూడా బ్రహ్మణ పరీక్ష అడుగుతున్నాను, నాకు ఒక వ్రతం ఉంది, అది 4 రోజుల్లో నేను దాన్ని ఇది చెయ్యాలి, ఆ లోపల నేను ఆ 4 రోజుల్లోపల నాకు ఒక 2 కుండలాలు అదే పోషక మహారాజా ఎవరు అంటారు ఆయన భార్య చెవులకి పెట్టుకున్న కుండలాలు నాకు తీసుకొచ్చి ఇవ్వాలి అంటారు అంటుంది ఆవిడ. అది చేస్తే అప్పుడు నాకు వ్రతం పూర్తవుతుంది. ఆయన ఎంత నిజంగానంటే ఈ కథ ఎందుకంటే ఈ ఉదంతుడు కథ నాకు ఏంటో అని అనిపించింది. ఎందుకు కథ ఇక్కడ గురుదేవుడు యొక్క మాట ఆయన శక్తిని గురించి మనం మాట్లాడుకుంటే మధ్యలో అంటే ఆ శిష్యుని గురించి కూడా మాట్లాడుకోవాలి కదండి, ఎంత పట్టుదలతో ఎంత ఇదితో ఆయన చేస్తారో, గురువు మాటకి ఎంత ఇంపార్టెన్స్ ఎంత పట్టుదలతో ఆయన తన కార్య సాధన సాధించి తీసుకొచ్చాడు. అది బౌద్ధేరి ఆయన వెళ్ళి ఉంటారులో చాలా పరీక్షలు ఉంటావు, ఇంద్రుడు అందరూ పరీక్షలు పెడుతూ ఉంటారు ఆయన చేత. ఏదో వృషభం మీద వస్తాడు ఇంద్రుడు, ఆ దాని యొక్క ఆ పేడని అదే దాంతో అది కూడా రక్షణ చేయమంటారు చేస్తాడు. నువ్వు వెళ్ళి అక్కడ వెళ్ళి నీకు అక్కడ దొరుకుతుంది అంటే వెళితే రాజుగారి దగ్గరికి వెళ్తే నాయన నువ్వే డైరెక్ట్ గా వెళ్ళి అడిగాను రాణి గారిని అని చెప్పి పంపిస్తే ఆవిడ నువ్వు శుచిగా అయ్యిరా అంటుంది. ఇంటిగా నేను వస్తే శుచిగా అయ్యిరమ్మంటుంది అని అంటే భక్షణ చేశారు కదా పేడని అది ఆ దానివల్ల ఒకరు స్నానం చేసి వస్తారు ఆయన అని ఏదో చేసి వస్తారు. సరే ఈ కుండలా ఇస్తున్నాను నీకు, కానీ జాగ్రత్త తక్షకుడు అనే ఒక భర్త వాడేవాడు ఎప్పటి నుంచో ఈ సహజోద్ధానం చూస్తున్నాడు, వాడితో జాగ్రత్తగా ఉండు, ఆశుచిగా ఎక్కడా వీటిని ఉంచద్దు, నీ చేతిలోంచి విడిచిపెట్టవద్దు అని చెప్తుంది ఆవిడ. ఈయన సరే అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు. వెళ్ళిపోతూ ఉంటే అక్కడ దోవలో ఒక చోట పెడతాం పెట్టి ఏదో ఒక చోట స్నానం చేయడానికి వెళ్ళాడని ఇంకో చోట ఇంకేదో చేయడానికి కాస్త ఏదో తాగి రావడానికి మంచినీళ్ళు తాగి రావడం ఈలోగా తక్షకుడు వచ్చి తత్కరిస్తాడు ఆ కుండలాలని. తీసేసుకుంటే అప్పుడు తెలిసిపోతుంది ఈయన ఒకటి గుర్తుంచుకోవాలి, ఈయన ఈ సిద్ధులన్నీ పొందిన శిష్యుడు ఇతను, అంత స్థితికి వచ్చిన తర్వాత గురుదేవుడి దగ్గర నుంచి వెళ్ళాడనమాట. ఈ తక్షకుడు ఏం చెప్పాడు సడన్ గా, మరి ఆయనకి సిద్ధులు ఉంటాయి కదా, పాము మనిషి రూపంలో వచ్చాడు, మనిషి రూపంలో వచ్చే చూస్తున్నాడు. తర్వాత అయిపోయి లోపలికి ఎక్కడో పాతాళాలను కోల్పోతాడు. అప్పుడు ఈయన కూడా చిన్నగా అయిపోయి ఈయనకి రజనా సిద్ధం ఏదో ఉంటుందో ఆ సిద్ధితో పైన చాలా చిన్నగా అయిపోయి ఆ పాతాళ లోకానికి వెళ్ళిపోయి అక్కడ అనంతుని ముందర ప్రార్థిస్తాడు. అనంతుడంతా ఆయన విష్ణుమూర్తి శయనం. అలాగ అందరినీ అప్పుడు సరే ఇంత భక్తితో స్థుతిచ్చాడు కాబట్టి నీకు ఏం కావాలంటే అది జరుగుతుంది అని చెప్తాయి. సరే సాక్షాత్ దగ్గర నుంచి తీసుకుంటాడు ఆయన. బికాజ్ ఆయన భక్తి ఎటువంటిది, ఆయన శక్తి ఎటువంటిది, ఆయన పట్టుదల ఎటువంటిది అనమాట.
పట్టుకుని తిరిగి వచ్చి ఇస్తాడు అనమాట
అన్నగారికి. సరిగ్గా ఆఖరి రోజుకి నాలుగో రోజుకి వచ్చి ఇస్తాడు. దాని అతని పట్టుదల అతని జ్ఞానాన్ని ఎలా ఉపయోగిస్తాడు, తను నేర్చుకున్న జ్ఞానం దాన్ని ఎలా ఉపయోగిస్తాడు, ఆ పట్టుదలను ఎలా చేసుకుంటాడు అనేది అతను ఉపయోగించాడు. శిష్యుని కూడా అలా ఆయన అందులో పాస్ అయ్యాడు. అది ఉదయపురు. ఇలాగా మరి భక్తులు ఆ తర్వాత వీరబ్రహ్మేంద్ర స్వామి దగ్గర సిద్ధయ్య అనే శిష్యుడు
కుళ్ళిపోయిన కుక్క మాంసాన్ని తినమంటే వెంటనే ఇంకో
మరో ఆలోచన లేకుండా తినకూడదు.
అక్కడ గురువు అంటే ఎందుకని ఉండాలా, అని చెయ్యాలా, అని చేస్తేనే మనకు విశ్వాసం ఉన్నట్ట. అక్కడ అది కాదు అసలు. అది అంటే అక్కడ ఒక వస్తువా, అక్కడ గురువు ఒక మనిషి కాదు, అక్కడ చూస్తున్న వస్తువా ఒక మనిషి కాదు, తను ఒక మనిషి కాదు, ఈ శరీరం కాదు అనే దృష్టిలో ఏ పరమమైన దృష్టి పుంచుకోవాలో ఆయన నిరంతరం ఆ దృష్టిలో ఉండి దాన్ని అనుభవిస్తూ దాన్నే సహజ సమాధి అంటారని నేను చదివాను. మహాత్ములు ఎప్పుడు ఆ సమజ సహజ సమాధి స్థితిలో ఉంటారు, సమంగా ఉంటారు. సమాధి అది బుద్ధి సమంగా ఉంటుంది. అది కుక్క మాంసమో, అది ఇంకొకటో, అది ఇంకొకటో, అసలు అలా ఆలోచించదట వాళ్ళు. ఆ స్థితికి మనం వెళ్ళాలని ఇందుకని గురువు మనని ఇన్ని రకాలుగా చెప్పి చెప్పి, అయితే వీటి మనిషికి శాస్త్రాలు చదవాలా అండి, శ్లోకాలు చదవాలంటే మళ్ళీ గురుగీతే చెప్తుంది అక్కర్లేదు, నువ్వు ఏమి చదువుతూ అక్కర్లేదు, కేవలం విశ్వాసం గురువు చెప్పింది చెయ్యి. మన సోదరుడు దిగ్విజయ్ గారు చెప్పిన తర్వాత చెప్పింది విను, పెట్టినట్టు తిను, చెప్పినట్టు విను, చచ్చినట్టు పడి ఉండు. చచ్చినట్టు పడి ఉండంటే చచ్చిపోవడం కాదు. అక్కడ ఏది ఎంత కేవలం అదే దృష్టి పెట్టుకుని నిజంగా అలా ఉండడం ఎంత ధన్యత్వం అండి నిజంగా. దానికి మనం చేసే ప్రయత్నం, ఆ ప్రయత్నమే చాలు మనది, మనకి ఆనందాన్ని ఇస్తుంది. ఆ స్థితిని చేరుకుంటానా లేదా ఎప్పటికో ఇలా మాట్లాడితే అది ఓన్లీ డిస్కరేజింగ్ అవర్ సెల్ఫ్ అండ్ లూజింగ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనమాట. మనకుండే కాన్ఫిడెన్స్ కూడా పోతున్నా, మేము వాళ్ళ కథల్లో చెప్పాం కానీ మనమే చేస్తాం. అది ఎప్పుడు వద్దండి, ఆ నిరాశ వద్దు, నిస్పృహ వద్దు. మనలో స్పృహ కలిగించేదే ఆయన ఒక శక్తి ఉంది. ఆయన చెప్పినట్టు చేస్తే మన అటువంటి ఉపాధ్యాయుడు, అటువంటి మామూలు ఉపాధ్యాయులు ఆచార్యుడు, ఆచార్యులతో ఆచార్యుడు. అది అంతటి శక్తి మనలో ఉంది. అది పైకి తీసుకొచ్చి దాన్ని దాని ఫ్రూట్స్ మనం అనుభవించాలని. అందుకని బతికుండగానే జీవన్ ముక్తి అంటే అది ఇప్పుడు అనుభవించాలండి. చచ్చిపోయిన తర్వాత ఎత్తిపోతులని జీవుడుదేవులు ఎప్పుడు చెప్పేవారు. అందుకని అది మనం అనుభవించాలి. అంటే ఒక ఒక బ్యాలెన్స్ ఆ బుద్ధిని ఎప్పుడు ఒక సమభావంతో ఉంచుకుని ఇతర ఆలోచనలు వస్తూ ఉంటే గురు రంగన్న భావవుతున్నట్టుగా ఆయన గుర్తు చెప్తున్నా. గురు ఆజ్ఞా ప్రకృతి గురు రంగన్న భావయోగం, ఇంకోటేమీ లేకుండా, ఇంకోటేది ఆలోచించకుండా. మరి భక్తులందరూ అలాగే చేశారు. తద్వారా భక్తి యొక్క పరాకాష్టమైన జ్ఞానాన్ని పొందారు. వారు ఆనందంతో అప్పుడు ప్రకాశించారు. వారు ఉండగా కూడా దేహం చాలించింది. అంటే ఈ దేహం ఇస్ జస్ట్ మీన్స్ ఫర్ మానవ జన్మే, ఈ శరీరం రావడమే మనం ఎంతో చేస్తున్న పుణ్యం పురుషార్థం. దాన్ని మనం నిలబెట్టుకుని ఆ విధంగా మనందరం కూడా అంటే మనమే ఎవరినా ఏమీ ఉద్ధరించక్కర్లేదు, మనని మనమే ఉద్ధరించుకుంటున్నా. ఇదంతా కూడా మన కోసమే చెప్తున్నారు అందులో ఉన్న. అందుకని మంచిని మనం గ్రహిద్దాం, దాన్ని అనుభవిద్దాం.
సాధన 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 అంటే మనం సాధన ప్రత్యేకంగా ఇవి చేయాల్సింది లేదు. ఆ గురుమూర్తులు కేవలం గురుమూర్తి నుండి విశ్వాస ఆ విశ్వాసాన్ని అనుభవించాలి అంటే ఏదో చెయ్యాలి కదండి. అదనమాట ఆ విధంగా గురుమూర్తి చెప్పింది చేసుకుంటూ మనం మనం కూడా ఆ సత్యాన్ని గ్రహించి అందులో మనం ఇదేదేమో తరించడం అంటే ఇప్పుడే అనుభవిద్దామని ఎప్పుడో కాదు అని కోరుకుంటూ గురుదేవుణ్ణి ఇందులో ఏదైనా తప్పులుంటే క్షమించండి. మీరందరూ నాతో గురుదేవులు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకందరికీ నా నమస్కారం. జై గురుదేవ్.